सहनाववतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः अग्निर्यथैकः भुवनं प्रविष्टः रूपं रूपं प्रतिरूपो बभूव एकस्तथा सर्वभूतान्तरात्मा रूपं रूपं प्रतिरूपो बहिश्च यथा अग्निः एकः भुवनं प्रविष्टः इति रूपं रूपं प्रतिरूपो बभूव భువనం లోకః ఇతి భువనం అంటే లోకం యథా ఏ విధంగా అయితే అగ్నిః ఏకః అగ్ని అనేది ఒకటే భువనం ప్రవిష్టః ఈ యొక్క లోకంలో ఆ అగ్ని ప్రవేశించిన తర్వాత అంటే లోకంలో అగ్ని అన్ని చోట్ల ఉంది అగ్ని లేకుండా లేదు ఇప్పుడు ఒక కట్టిగా మనకు కనిపించినా కట్టిలో కూడా అగ్ని ఉంది కాబట్టి అగ్ని అన్ని చోట్ల ఉంది రెండు రాళ్లు తీసుకుని మనం గనక రాపిడి చేస్తే అగ్ని ఉత్పన్నం అవుతుంది ఉండడం వల్లనే వచ్చింది కనుక ఈ భువనం ఈ లోకంలో అస్మిన్ లోకే అగ్ని ఉంది కాని అగ్ని అనేది ఒకటే గాని అనేకం కాదు రకరకాలైన అగ్నులు ఏమన్నా ఉన్నాయి అగ్ని ఒకటే నిప్పు అనేటువంటిది ఒకటే యథా అగ్ని ఏకః అగ్నిర్యథైకః యథా అగ్ని ఏకః భువనం ప్రవిష్టః ఈ లోకంలో అగ్ని ప్రవేశించిన తర్వాత రూపం రూపం ప్రతిరూపో బభూవ భవతి ఇది అనేక రూపాలుగా మనకు కనిపిస్తూ ఉంది అగ్ని ఒక్కటే అయినా అనేక రూపాలుగా మనకు కనిపిస్తూ ఉంది ఏకః తథా సర్వభూతాంతరాత్మ తథా అట్లాగే ఒకే విధమైనటువంటి అగ్ని అనేకమైనటువంటి రూపాలతో ఈ లోకంలో ఏ విధంగా అయితే గోచరిస్తూ ఉందో అలాగే సర్వభూతాంతరాత్మ అందరిలో ఉండేటువంటి ఆత్మ ఏదైతే ఉందో సర్వభూత అంతరాత్మ సర్వభూతాలలో ఏదైతే అంతరాత్మగా తెలుస్తూ ఉందో అటువంటిది ఏకః అది ఒకటే గాని ఆయన ఆత్మ వేరు ఈయన ఆత్మ వేరు ఆమె ఆత్మ వేరు గేదె ఆత్మ వేరు దోమ ఆత్మ వేరు అని రకరకాలుగా చెప్పుకునేందుకు అవకాశం లేదు ఆకాశమే ఏకంగా ఉంది కనుక ఆకాశానికన్నా సూక్ష్మమైనటువంటి ఆత్మ ఏకమయ్యే ఉంది ఏకః తథా తథా అగ్ని ఎట్లాగైతే ఒకటిగానే ఉందో కాని అనేక రూపాల్లో ఈ ప్రపంచంలో గోచరిస్తూ ఉందో తథా అట్లాగే సర్వభూతాంతరాత్మ సర్వభూత సర్వజీవులలో ఉండేటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఏకః ఒకటే అయినప్పటికి కూడాను రూపం రూపం ప్రతిరూప బహిహి చ ఇది అనేకమైనటువంటి రూపాలుగా మనకు కనిపిస్తుంది అసలు అగ్ని ఎట్లా కనిపిస్తూ ఉందో చూడాలి మొదట ఉండేది ఒకటే కదా అగ్ని కనుక అగ్ని అనేక రూపాలుగా ఎట్లా కనిపిస్తూ ఉంది ఉపాధి వశాత్ ఉపాధి భేదేనా ఒక్కొక్క ఉపాధిలోకి పోయినప్పుడు వాటి యొక్క రూపం వేరుగా కనిపిస్తుంది ఉపాధి భేదేనా ఉపాధి వశాత్ భిన్న ఆకృతి వాస్తవంగా చెప్పాలంటే అగ్ని ఏకాకృతి ఒకే ఆకృతి దానికి అగ్ని అనేది ఒకటే అగ్ని ఏకః కాని భిన్నాకృతి అనేకమైనటువంటి రూపాలుగా మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి ఒక ఇనుప కడ్డీని కాల్చామనుకోండి అగ్ని ఆ రూపంలో కనపడతా ఉంది అదే గనక ఇనుప గుండైతే వలయాకారంగా గుండ్రంగా మనకు కనిపిస్తూ ఉంది వాస్తవానికి ఇలా గుండ్రంగా ఉండడం అనేది పొడవుగా ఉండడం అనేది వెడల్పుగా ఉండడం అనేటువంటిది అగ్ని యొక్క లక్షణం కానీ కాదది అగ్ని యొక్క రూపం కాదది అగ్ని అగ్నిగానే ఉంది దాంట్లో ఏ విధమైనటువంటి రూపం గోచరించడం లేదు ఉపాధి దేనిలోకైతే అగ్ని ప్రవేశిస్తూ ఉందో తద్రూపాన్ని ఇది కూడా పొందినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. వాస్తవానికి అది కానిక. కాబట్టి ఉపాధి భేదేన, ఉపాధి వశాత్ భిన్నాకృతి రూపం, రూపం ప్రతిరూపో బహిష్. ఇప్పుడు అగ్ని అని అంటే అగ్ని ఉపలక్షణం అని అర్థం. అగ్ని అంటే ఇంకా మిగతా అన్ని తీసుకోవచ్చు, మీరు జలం కూడా తీసుకోవచ్చు. జలం కూడా అంతే. ఇప్పుడు జలం అనుకోండి, నదిగా పోతూ ఉంటే ఒక ప్రవాహం మీకు ఒక విధంగా కనపడుతుంది ఆకారం, ఏదో దీర్ఘచతురస్రంగా కనపడుతుంది ఒక్కొక్క చోట. అదే గనక చెరువు దగ్గరకు వచ్చి కనుక చూచారనుకోండి, చెరువులో గుండ్రంగా కనపడుతుంది నీరు. కనుక చెరువులో నీటిని చూచినప్పుడు గుండ్రంగా కనిపిస్తే అది నీటికి సంబంధించింది కాదు, చెరువుకు సంబంధించింది. ఓకే, కాబట్టి కాలువ ప్రవహిస్తూ ఉండినా నది ప్రవహిస్తూ ఉండినా ఇది ఒక విధంగా ఉంది, అదే మనం చెరువును చూచినప్పుడు ఇంకొక విధంగా ఉంది. ఇదే నీరు పాత్రల్లో గనక పోస్తే, గ్లాస్ లో పోస్తే ఒక విధంగా నీరు కనపడుతూ ఉంది, వలయాకారంగా ఉండేటువంటి దాంట్లో పోస్తే ఇంకో రకంగా కనపడుతుంది, చదరంగా ఉండేటువంటి పాత్రలో పోస్తే నీరు చదరంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది, దీర్ఘచతురస్రంగా ఉండేటువంటి పాత్రలో పోస్తే దీర్ఘచతురస్రంగా తెలుస్తూ ఉంది. కానీ వాస్తవానికి మాత్రం నీటికి ఈ విధమైనటువంటి ఆకృతి ఉండేందుకు అవకాశమే లేదు, నీరు నీరుగానే ఉంది. ఉపాధి భేదేనా, కాబట్టి ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఏ విధమైనటువంటి ఆకృతిని పొంది ఉందో ఈ నీరు కూడా అలా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. మనకు కనిపించినంత మాత్రాన అది సత్యం కావాల్సినటువంటి అవసరం లేదు. ఇది చూచాం. కాబట్టి అగ్నిర్ యథైకో భువనం ప్రవిష్ట రూపం, రూపం ప్రతిరూప బభూవ. ఏకమైనటువంటి అగ్ని, బాగా అర్థం చేసుకోండి, అగ్ని ఒకటే కానీ అనేక రూపాలు. ఏ ఉపాధిలోకి పోతే ఆ ఉపాధిగా కనపడుతోంది. ఇప్పుడు కట్టెలే అనుకోండి, రకరకాలైన కట్టెలు ఉంటే ఆ కట్టె ఏ రూపంలో అయితే ఉంటే అగ్ని ఆ రూపంలో ఉంటే తగలబెట్టిన తర్వాత మన భోగిలో మీరు చూసే ఉంటారు. కాబట్టి భోగిలో మనం వేసిన కట్టెలన్నీ ఒక విధంగా ఉండవు, వాటి ఆకృతులు వేరుగా ఉంటాయి. కానీ కాలిన తర్వాత అంతా అగ్ని, కానీ ఒకటి పొడవుగా, ఒకటి పొట్టిగా, ఒకటి లావుగా, ఒకటి సన్నగా, ఒకటి గుండ్రంగా ఇలా కనిపిస్తూ ఉందంటే అది ఉపాధి భేదేనా భిన్నాకృతి. కాబట్టి అగ్ని కూడా భిన్నమైనటువంటి ఆకృతుల్లో గోచరిస్తూ ఉన్నట్టు మనకు అనిపించినా ఇది భిన్నాకృతి. ఎలా వచ్చింది? ఉపాధి భేదేనా భిన్నాకృతి. కనుక అగ్ని ఒక్కటే, రూపాలు అనేకంగా కనిపిస్తూ ఉన్నాయి ఉపాధి భేదం వల్ల. ఆత్మ ఒక్కటే, సర్వభూతాంతరాత్మ ఏకః. ఇది కూడాను ఉపాధి భేదేనా భిన్నాకృతి. కాబట్టి ఏకమైనటువంటి ఆత్మ ఒక్కొక్క ఉపాధిలో అది ఉన్నప్పుడు అనేకంగా గోచరిస్తూ ఉంది. కాబట్టి గేదె యొక్క ఆత్మ, దోమ యొక్క ఆత్మ, ఆయన ఆత్మ, ఈమె ఆత్మ, పిల్లవాడు ఆత్మ, పెద్దవాళ్ల ఆత్మ, స్త్రీ ఆత్మ, పురుషుల ఆత్మ ఇన్ని లేవు, ఇవన్నీ కూడా ఉపాధులు. కనుక ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఒకటే, అగ్ని ఒకటిగానే ఉంది, అనేక రూపాలతో కనిపిస్తూ ఉంది. ఉన్నది కనిపిస్తూ ఉన్నది, ఉన్నది కనిపిస్తూ ఉన్నది. అగ్ని ఏకంగా ఉన్నది, అనేకంగా కనిపిస్తూ ఉన్నది. ఆత్మ ఏకమై ఉన్నది, అనేకంగా కనిపిస్తూ ఉన్నది. ఇది భిన్నాకృతి. ఎందువల్ల? ఉపాధి వేదేనా. క్లియర్? తథా ఇట్లాగే అన్య దృష్టాంత, ఇంకొక దృష్టాంతం కూడా చెబుతూ ఉండారు. వాయుర్యథైక భువనం ప్రవిష్ట రూపం, రూపం ప్రతిరూపో బభూవ ఏక తథా సర్వభూతాంతరాత్మ రూపం, రూపం ప్రతిరూపో బహిష్ట. అగ్ని ఏ విధంగా అయితే వాయు ఒకటిగానే ఉన్నదో, యథా వాయు ఏకః, అగ్ని ఎట్లాగైతే ఒకటే, వాయువు కూడా ఒకటే. భువనం ప్రవిష్ట, ఈ లోకంలో ప్రవేశించిన తర్వాత రూపం, రూపం ప్రతిరూపో బభూవ. లోకం, ఈ లోకంలోనే రూపాలున్నాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ రూపాలలో ప్రవేశించిందో, దేనిని ఏ రూపంలో ప్రవేశిస్తే వాయువు గాలి ఆ రూపంగా కనపడుతూ ఉంది. ఇది కూడా ఉపాధి భేదం. ఏకః తథా, తథా అట్లాగే ఏకః సర్వభూతాంతరాత్మ, సర్వభూతాంతరాత్మ అందరిలో ఉండేటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఏక రూపం రూపం ప్రతిరూప బహిశ్చ. కానీ అనేకమైనటువంటి రూపాలుగా బహిహి బాహ్యంగా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. కాబట్టి వాయువు ఒక్కటే, వాయువు సమిష్టి వాయువు వ్యష్టి వాయువు. సమిష్టి వాయువు అంటే ఒకటే, అంతా ఉండేది ఒకే గాలి. కానీ వ్యక్తిలోకి వచ్చిందనుకోండి, ఇప్పుడు ప్రాణం, ఇప్పుడు గాలి పీల్చుకున్నాం మనం, శ్వాసక్రియ నడిచింది. శ్వాసక్రియ నడిచినప్పుడు ఇప్పుడు ఆ గాలి ఎక్కడుందంటే లోపల ఉంది అంటున్నాం. బయట లోపలని మాట్లాడుతున్నాం, ఉండేది అంతటా నిండి నిపిడీకృతమైనటువంటి గాలి ఏదైతే ఉందో అది సమిష్టి వాయువు. వెష్టిలోకి వచ్చింది, వెష్టిలోకి వచ్చినప్పుడు నాలో అంతా కూడా వాయువు నిండుంది. వాయువు లేనిది ఎక్కడ? ఊపిరితిత్తులంతా వాయువే, రక్తంలంతా వాయువే, ప్రతి కణం దగ్గర వాయువే, రక్త ప్రసారం నడవడానికి వాయువే కారణం, గుండెలో వాయువే, అన్ని చోట్ల కూడా గాలే ఉంది దేహంలో. కాబట్టి అంతటా ఉండేటువంటిది సమిష్టి వాయువు. ఈ రూపం దగ్గరకు వచ్చేటప్పటికీ, ఉపాధిలోకి వచ్చేటప్పటికీ వ్యష్టిగా తెలుస్తూ ఉంది. బాగా అర్థం చేసుకోండి, వ్యక్తిగా తెలుస్తుంది. ఎప్పుడు? ప్రాణాత్మన దేహేషు అనుప్రవిష్ట, ప్రాణాత్మన దేహేషు అనుప్రవిష్ట. కాబట్టి ప్రాణం కలిగినటువంటి ఈ దేహాల్లోకి ప్రవిష్ట అనుప్రవిష్ట చక్కగా ప్రవేశించేసిన తరువాత ఇదంతా కూడా నిండుంది. బయట ఉండేటువంటి సమిష్టి వాయువు ఏదైతే ఉందో దానికేమి రూపం కనిపించడం లేదు, కానీ ఇక్కడ రూపం తెలుస్తూ ఉంది. ఎట్లాగూ కారు టైరు, కారు టైర్లో మనం గాలి నింపినప్పుడు బాహ్యంలో ఉండేటువంటిది సమిష్టి వాయువు ఏదైతే ఉందో కారు ట్యూబ్లో ఉండేటువంటి గాలి కూడా అదే. కానీ కారు ట్యూబ్లో గాలి నింపినప్పుడు అది మీకు రౌండ్ గా కనిపిస్తా ఉంది, ఇంతలావన కనిపిస్తా ఉంది, సైజు కూడా కనిపిస్తా ఉంది. ఇదే గనక సైకిల్ ట్యూబ్ దగ్గరకు వస్తే సన్నగా కనిపిస్తా ఉంది. అదే గనక బెలూన్ అయితే గుండ్రంగా కనిపిస్తా ఉంది. కాబట్టి బెలూన్ పిల్లలు ఊదినప్పుడు దాంట్లో ఏముంది, ఎందుకని అంత చిన్నదిగా ఉన్నటువంటి బెలూన్ అంతదిగా ఎందుకు తయారైంది? గాలి నింపడం వల్ల. ఈ గాలి ఏదైతే బాహ్యంలో ఉందో అదే గాలి. బాహ్యంలో ఉన్నటువంటి గాలికి ఆకృతి ఉన్నట్టుగా మనం చెప్పడం లేదు, ఏకహ అంటున్నాం. కానీ ఇక్కడ మాత్రం డిఫరెన్స్ చూస్తూ ఉన్నాం. సైకిల్ ట్యూబ్ లో ఉండేటువంటి గాలికి, బెలూన్ లో ఉండేటువంటి గాలికి డిఫరెన్స్ చూస్తున్నాం. ఈ బెలూన్ లో కూడాను పెద్ద బెలూన్ కి చిన్న బెలూన్ కి చూస్తున్నాం. కాబట్టి గాలి అంత ఉన్నట్టుగా ఇక్కడ చిన్నదిగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ఇదంతా కూడాను ఉపాధి భేదేనా? క్లియర్? కాబట్టి సైకిల్ ట్యూబ్ వేరు, కారు టైర్ వేరు, బెలూన్ వేరు, బెలూన్ లో పెద్ద బెలూన్ వేరు, చిన్న బెలూన్ వేరు. కాబట్టి ఈ ఉపాధులు ఎప్పుడైతే వేరువేరుగా ఉన్నాయో వీటిలో గాలి నింపబడి ఉండినప్పటికి కూడాను వేరువేరుగా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. వాస్తవానికి యథా వాయు ఏక, వాయుర్ యథైకో భువనం ప్రవిష్ట, రూపం రూపం ప్రతిరూపం బభూవ ఇది. కనుక ప్రాణాత్మన దేహేషు అనుప్రవిష్ట, రూపం రూపం ప్రతిరూపో బభూవ అంటే సమానం. ఏ రూపం ఉంటే ఆ రూపాన్ని ఇది పొందుతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. వాస్తవానికి మాత్రం ఇది ఏకమయ్యింది. తథా అలాగే సర్వభూతాంతరాత్మ ఏక. కాబట్టి ఎట్లాగైతే వాయువు ఏకమై ఉండి ఉపాధుల యొక్క భేదం చేత అనేకంగా తెలుస్తూ ఉన్నదో అట్లాగే ఆత్మ ఏక సర్వభూతాంతరాత్మ, సర్వభూత అంతరాత్మ ఏక. సర్వభూతములు అన్నప్పుడు అనేకం, అంతరాత్మ ఏక అదే. భూతములు అనేకము గాని అంతరాత్మ ఏకం, ఉపాధులు అనేకం కాని ఉపాధుల్లో ఉండేటువంటి చైతన్యం మాత్రం ఏకం. సర్వభూతాల్లో ఉండేటువంటి ఆత్మ సర్వభూతాంతరాత్మ ఏక. అవి క్షేత్రాలు, ఇది క్షేత్రజ్ఞ, క్షేత్రములు తెలుసుకునేటువంటిది చైతన్య స్వరూపం. అందువల్ల క్షేత్రజ్ఞం చ అపి మాం విద్ధి అర్జున సర్వక్షేత్రేషు, భరత సర్వక్షేత్రేషు అన్ని క్షేత్రాల్లో ఉండేటువంటి క్షేత్రజ్ఞుండి నేను. క్షేత్రములు బహువచనం, క్షేత్రజ్ఞుడు ఏకవచనం. క్షేత్రములు అనేకం ఉండినా కూడాను వాటన్నింటిలో ఉండేటువంటి క్షేత్రజ్ఞ స్వరూపం నేను ఏకం. బెలూన్లు అనేకం ఉన్నప్పటికీ కూడాను వాటిలో ఉన్నటువంటి గాలి అంతా ఏకం. ఉపాధులు అనేకం ఉండినా కూడాను ఉపాధుల్ని ప్రకాశింపజేసేటువంటి చైతన్యం నేను ఏకం. ఇది ఆత్మ. స్వామీజీ ఆత్మ అన్నప్పుడు పరిమితమైందే అనంతమైంది ఆత్మ? అనంతమైంది. అనంతం అంటే అలాంటప్పుడు అంతరాత్మ ఏంటి, బహిరాత్మ ఇంకోటి ఉందే. సర్వభూతాంతరాత్మ, సర్వభూతములలో ఉండేటువంటి ఆత్మ అంటున్నాం, బాగుంది. ఎప్పుడైతే అంతరాత్మ అన్నావో, లోపల ఉండేటువంటి ఆత్మ అన్నావో, బయట ఒకటి ఉండబట్టే లోపల అనాల్సి వచ్చింది. అంత అనేటువంటి శబ్దం ఎక్కడొస్తుందంటే బయట ఒకటి ఉంది కనుక, అంత శబ్దం లేకపోతే రావాల్సిన అవసరం లేదు. కనుక అంతరాత్మ అని నువ్వు అన్నప్పుడు బహిరాత్మ కూడా ఒకటేమన్నా ఉందే, లేక ఉండే అవకాశం ఉందే? లేనే లేదు. మరి అలాంటప్పుడు అంతరాత్మ ఏంటి? ఆత్మ సర్వభూతాత్మ, సర్వభూత ఆత్మ ఏకహ, ఫినిష్. మళ్ళీ అంతరం లోపల ఉండేటువంటిది అనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే, బాహ్యంలో ఉండేది ఆత్మే, ఆంతర్యంలో ఉండేది ఆత్మే, అంతటా ఆత్మే. కానీ అంతరాత్మని ఎందుకు అనాల్సి వచ్చిందంటే వెరీ ఇంపార్టెంట్. అనాత్మనే ఆత్మ అనుకుంటూ ఉన్నాం గనక, వెరీ వెరీ ఇంపార్టెంట్. అనాత్మనే ఆత్మ అనుకుంటూ ఉన్నాం గనక, ఇప్పుడు దేహము, దేహాత్మవాదులు దేహమే ఆత్మ అంటారు, ప్రాణాత్మవాదులు ప్రాణమే ఆత్మ అంటారు, ఇంద్రియాత్మవాదులు ఇంద్రియాలే ఆత్మ అంటారు, మనోభోక్తృత్వమే ప్రధానంగా ఉండేటువంటి వాళ్ళు, విజ్ఞానవాదులు బుద్ధి ఆత్మ అంటారు. కానీ కాదు, అవన్నీ మిథ్య. మిథ్య అయినటువంటిది సత్యం మీద ఆధారపడింది, మిథ్య లేకపోయినా కూడా సత్యం భాషిస్తూ ఉంది. ఇది మన అవగాహన. ఓకే, అందువల్ల అంతరాత్మని ఎందుకు అనాల్సి వచ్చిందంటే అనాత్మనే ఆత్మగా భావిస్తూ ఉన్నాం గనక అంతరాత్మ అని చెప్పాల్సి వచ్చింది. ఎందుకని, ఆంతర్యంలో ఏదైతే ఉండి చైతన్య స్వరూపంగా ఉండి సమస్తాన్ని ప్రకాశింపజేస్తూ ఉందో, ఏది ఉండడం వల్ల సురత్రం సురత్రంగా ఉందో, మనసు మనసుగా ఉందో, సిరీస్ చైతన్య జ్యోతిష అవభాసితస్య మనన మనస మనన సామర్థ్యం, మనసు అలా ఆలోచించడానికి ఏది కారణమయ్యిందో అది బాహ్యంలో కాదు ఆంతర్యంలోనే ఉంది. అంటే చైతన్య ఆత్మ, ఇది చైతన్యాత్మ అనేటువంటిది అర్థం కావడం కోసమే సర్వభూతాంతరాత్మ అని వాడవలసి వచ్చింది. లేకపోతే ఆత్మ అంటే సరిపోదు, సర్వభూతాత్మ. కానీ అంతరాత్మని ఎందుకు ఆడాల్సి వచ్చిందంటే, మనం అనాత్మనే ఆత్మ అనుకుంటూ ఉన్నాం గనక సూటిగా ఆత్మ ఏమిటో తెలియజేయడం కోసంగా అది చైతన్య ఆత్మ. అంతటా ఆత్మే ఉండినా కూడాను వీటికన్నిటికన్నా విలక్షణంగా ఉండేటువంటిది, సమస్తాన్ని ప్రకాశింపజేసేది, అందువల్ల సర్వభూతాంతరాత్మ ఏకహ. ఉపాధుల్లో భేదాలు, బుద్ధిలో భేదాలు, కనుక అందరిలో ఉండేటువంటి ఆత్మ ఒకటే. ఒకడు గానం చేశాడు అనుకోండి, ఆయన చక్కగా పాట పాడడానికి గాయకుడిలో ఏ యొక్క ఆత్మ అయితే ఉందో, కవిత్వం రాసేటువంటి కవిలో ఉండేటువంటి ఆత్మ కూడా అదే. వేరా, ఇద్దరిలో ఒకే ఆత్మ ఉంది కదా, ఓ కవి నువ్వు పాడు, ఓ గాయక నువ్వు రాయి, ఆ తర్వాత మనము అమృతాంజనం రాసుకోవాల్సి వస్తుంది. అంతే, ఇంకేమిటి, అమృతాంజనం మనం రాసుకోవాల్సి వస్తుంది. కాబట్టి గాయకుడు గానం చేయడానికి ఏ చైతన్యం అయితే ఆధారమై ఉందో, కవి కవిత్వం రాయడానికి అదే చైతన్యం ఆధారమైంది. ఏమీ లేని ఇడియట్, ఒక మంద బుద్ధివాడు ఉన్నాడు అనుకోండి, మూఢమతి, ఆ మూఢమతిలో ఉండే ఆత్మ కూడా ఒకటే. బుద్ధిలో భేదాలే కాబట్టి మూఢుడు ఏమనుకుంటున్నాడు, కవి ఏమనుకుంటున్నాడు, కవి నాకు ఏదో ఏదో తెలుసు అనుకుంటున్నాడు, మూఢుడు ఏమనుకుంటున్నాడు, నాకు ఏదో ఏదో తెలియదు అనుకుంటున్నాడు. నాకు ఇది తెలుసు అనేటువంటి కవికి ఏ చైతన్యం ఆధారమై ఉండడం వల్ల ఆయన నాకు ఇది తెలుసు అనుకుంటూ ఉన్నాడో, ఇది నాకు తెలియడం లేదనేటువంటి భావన కలగడానికి కూడాను అదే చైతన్యం ఆధారమై ఉంది. చైతన్య జ్యోతిష అవభాసితస్య మనన మనన సామర్థ్యం, మనస. కాబట్టి ఆ మనసలా ఆలోచించడానికి జ్ఞానం కలిగిన వాడు జ్ఞానపూరితంగా ఆలోచిస్తే, జ్ఞానం లేనివాడు జ్ఞానరహితంగా ఆలోచిస్తూ ఉండినా, ఎవరిలో ఏ ఆలోచనలకు కదిలినా ఆలోచనలకు ఆధారమైనటువంటిది చైతన్యమే గనక అందరిలో ఉండేటువంటిది ఏకహ. మరి ఆయన అందరిలో ఒకటే ఉన్నప్పుడు ఎందుకు ఒకే విధంగా ప్రకాశింపబడడం లేదు? ఉపాధి భేదం వల్ల. కనుక సైంటిస్ట్ లో ఏదైతే ఉందో శాడిస్ట్ లో కూడా అదే. సైంటిస్ట్ లో ఉండే చైతన్యం ఒకటి, శాడిస్ట్ లో ఉండేటువంటి చైతన్యం ఒకటి, అయ్యేందుకు అవకాశం లేదు. ఏ చైతన్యం అయితే ఫ్యాన్ లో ఏ ఎలక్ట్రిసిటీ అయితే ఉందో, ఏ ఎలక్ట్రిసిటీ ఉండడం వల్ల ఫ్యాన్ తిరుగుతూ ఉందో, ఆ ఎలక్ట్రిసిటీ ఉండడం వల్లనే బల్బు వెలుగుతూ ఉంది. కాబట్టి ఎలక్ట్రిసిటీ బల్బులోనూ ఉంది, ఫ్యాన్ లోనూ ఉంది. మరి ఫ్యాన్ లో తిరుగుతూ ఉంది కదా, బల్బు కూడా తిరగాలి. బుర్రలు తిరగాల్సిందే, బల్బు తిరగదు. కాబట్టి బల్బు వెలుగుతూ ఉంది కదా, ఫ్యాన్ కూడా వెలగాలి. వెలిగేందుకు అవకాశం లేదు. ఈ రెండిట్లో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ మాత్రం ఏకహ, కానీ అక్కడ వెలుగు వస్తూ ఉంది, ఇక్కడ గాలి వస్తూ ఉందంటే ఉపాధి భేద, ఉపాధి భేద. కాబట్టి ఉపాధుల్లో భేదమే గాని ఆత్మ మాత్రం ఏకమయ్యింది. వాయుర్యథైకో భువనం ప్రవిష్ట రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏక తథా సర్వభూతాంతరాత్మ రూపం రూపం ప్రతిరూప బహిశ్చ. కాబట్టి దేహమంతా ఆత్మ ఉంది, అన్ని దేహాలలో ఆత్మ ఉంది, క్లియర్ కదా? అలాంటప్పుడు ఇక్కడ ఒక సందేహం మీకు వస్తుంది. ఇంతవరకు బాగుంది స్వామీజీ, క్లియర్ గా ఉంది. రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ ఏకం తదా సర్వభూతాంతరాత్మ. కాబట్టి దేహమంతా ఉండేటువంటిది ఆత్మే. ఆత్మకన్నా అన్యంగా రెండవది ఉండేందుకు అవకాశం లేదు. మిథ్యగా ఉండొచ్చు, అది వేరే విషయం. అందులో ఉండి ప్రకాశింపజేసేది ఆత్మే. అలాంటప్పుడు అందరిలో ఆత్మే ఉంటే సంసార దోషాలు ఏవైతే ఉన్నావో, సంసార దుఃఖాలు ఏవైతే ఉన్నాయో, ఇవి ఆత్మకు కూడా అంటాలి. ఎందుకని? ఆత్మ కన్నా అన్యంగా ఇవి లేవు. దేహం తిరుగుతూ ఉంది, ఈ దేహం ఈ లోకంలో అనుభవాలు గడిస్తూ ఉంది, ఇదంతా సంసారం. జనన మరణాదులన్నీ జరుగుతూ ఉన్నాయి, శోకం ఏర్పడుతూ ఉంది, దుఃఖం కలుగుతూ ఉంది, ఇదంతా అనుభవం జరుగుతూ ఉంది. ఇది ఏది కూడాను ఆత్మకన్నా అన్యంగా లేదని మీరు చెప్తూ ఉన్నారు. ఆత్మకన్నా అన్యంగా లేనప్పుడు సర్వభూతాంతరాత్మ ఎప్పుడైతే అందరిలో కూడాను ఒకే ఆత్మ ప్రకాశిస్తూ ఉందో, అందరిలో ఉండేటువంటి దుఃఖం ఆత్మకు కూడా అంటాలి? నో, లేదు. ఎందుకని? ఆత్మ అసంగ. నెక్స్ట్, సూర్యో యథా సర్వలోకస్య చక్షుః న లిప్యతే చాక్షుషైః బాహ్య దోషైః ఏకః తథా సర్వభూతాంతరాత్మా న లిప్యతే లోక దుఃఖేన బాహ్యః. యథా సూర్యః సర్వలోకస్య చక్షుః సన్, సర్వలోకస్య చక్షుః సన్, సమస్తమైనటువంటి లోకాలకి ఆయనే దృష్టి అయి ఉన్నాడు. సర్వలోకస్య చక్షుః సన్ సూర్యః ఇతి. ఎందుకని? కన్ను ఉండేది చూడడం కోసం, కన్ను ఉండేది చూడడం కోసం, దృష్టి. కాబట్టి ఎవరు చూచినా, నేను చూచినా, కుక్క చూచినా, మరొకరు చూచినా, మరొకరు చూచినా, వెలుగే ప్రధానంగా ఉంది గనక, ఈ వెలుగు సూర్యునిలోనే ఉంది గనక, లోకస్య చక్షుహో, కాబట్టి సూర్యుని యొక్క వెలుగు ఉండడం వల్లనే సమస్తం తెలుస్తూ ఉంది గనక, ఆయన ఈ లోకస్య చక్షుహో సన్, సమస్తమైనటువంటి ఈ లోకానికి తానే కన్నయ్య ఉన్నాడు. నీ దేహానికి రెండు కళ్ళున్నాయి, నా దేహానికి రెండు కళ్ళున్నాయి, ఒకడికి ఏకాక్షి, వాడికి ఒక్కన్నే ఉంది, మరొకడికి రెండు కళ్ళుండి పనిచేయడం లేదు. కానీ సూర్యుడు అట్లా కాదు, ఈ సమస్త లోకానికి తానే చక్షుః. యథా ఏ విధంగా అయితే సర్వలోకస్య చక్షుః సూర్యః సన్, చక్షుషైః బాహ్య దోషైః సూర్యః నలిప్యతే ఇత్యర్థః. సమస్త ఎక్కడ మనం చూచినా ఏం లేదు. ఒక వస్తువును చూచామనుకోండి, ఆ వస్తువును చూడడానికి సూర్యుడే ప్రధానంగా మనకు తెలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే వస్తువు వెలుతురులో ఉండాలి, నా కన్నులో కూడా వెలుగు ఉండాలి. కాబట్టి కంటికి అధిష్టాన దేవతగా సూర్యుడే ఉన్నాడు. కాబట్టి అధిష్టాన దేవతా రూపంలో ఉన్నటువంటి సూర్యుడు కంటిలో ఉండడం వల్లనే కన్ను ప్రకాశిస్తూ ఉంది, తద్వారా మనకు దృష్టి జరుగుతూ ఉంది, దృశ్యం ఏమిటో మనకు తెలిసిస్తూ ఉంది. కాబట్టి ఎక్కడైతే కన్నుందో అక్కడే అధిష్టాన దేవత ఉండాలి, అంతే కదా, వేరుగా ఉండే అవకాశం ఉంటుంది. కేనోపనిషత్తులు చూచాం మనం, శ్రోత్రస్య శ్రోత్రం అంటే ఎక్కడైతే చెవి ఉందో అక్కడ అధిష్టాన దేవత ఉండాలి. అధిష్టాన దేవత చైతన్యం కన్నా భిన్నంగా ఉంటే ప్రకాశింపజేయడం కనుక చైతన్యం కూడా అక్కడే ఉండాలి. అందువల్ల శ్రోత్రస్య శ్రోత్రం, చెవికి చెవి. కాబట్టి ఎక్కడైతే కన్నుందో అక్కడే అధిష్టాన దేవత ఉన్నాడని అర్థం. కాబట్టి సూర్యుడు అధిష్టాన దేవతగా కంటి దగ్గరే ఉన్నాడు. కన్ను చూస్తూ ఉందా లేదా వస్తువుని, సూర్యుడు కూడా చూస్తున్నట్టే లెక్క, ఎందుకంటే అధిష్టాన దేవత కనుక. కాబట్టి కంటికి ఏదైనా రమణీయంగా గోచరించినా లేదు దారుణమైనటువంటి దృశ్యమైనా ఈ రెంటి ప్రభావం కంటి మీద పడుతుందేమో గాని సూర్యుడి మీద పడ్డం లేదు. ఓకే, అవునా? వెల్డింగ్ మిషన్ దగ్గర కూర్చున్నాం అనుకోండి, ఒక్కసారి పెద్ద వెలుగు వచ్చింది అనుకోండి, కన్ను పోతుందే గాని కన్ను పోయినా కూడా సూర్యుడు ఉండాడు. కన్ను ప్రకాశిస్తూ ఉన్నప్పుడు, లెత్ మిషన్ దగ్గరకు మనం పోయినప్పుడు అలా పోవడానికి ఏదైతే ఆధారంగా ఉంటుందో చూడడానికి కన్ను, ఆ కన్నుని ఏ సూర్యుడైతే ప్రకాశింపజేస్తూ ఉన్నాడో, తీరా అక్కడ కూర్చున్న తర్వాత ఒక ఫ్లాష్ ఒక పెద్ద లైట్ వచ్చేసినప్పుడు అప్పుడు కూడా సూర్యుడు ఉన్నాడు. పోక ముందు ఉన్నాడు, పోయిన తర్వాత ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, కానీ మధ్యలో కన్ను పోయింది. కనుక సూర్య యథా చక్షు ఆలోకేన ఉపకారం కుర్వన్, ఆలోకేన ఉపకారం కుర్వన్ మనకు మేలు చేస్తూ ఉన్నాడు. దేనికి? ఆలోకేన చూడడానికి, చూడడానికి. శంకర భాష్యం, సూర్య యథా చక్షు ఆలోకేన ఉపకారం కుర్వన్, మూత్ర పురీషాది అశుచి ప్రకాశనేన, మూత్ర పురీషాది అశుచి ప్రకాశనేన తద్దర్శిన సర్వలోకస్య చక్షురపి సన్ నలిప్యతే. ఇప్పుడు పోతూ ఉన్నాను అనుకోండి, పోతూ ఉంటే ఒక చోట ఒక మంచి పుష్పవనం కనిపించింది, రకరకాలైనటువంటి పువ్వులు, చాలా అందంగా ఉంది గార్డెన్ చూడడానికి. అంత అందమైనటువంటి దృశ్యం చూచినప్పుడు కళ్ళు ఇట్లా పోతున్నాయి, చూడండి తమాషా, అదే ఒక అమేధ్యం కనిపించింది అనుకోండి. కళ్ళు మూసుకోవడం కళ్ళు తెరవడం జరుగుతూ ఉందే గాని సూర్యుడు మాత్రం మూతపడడం లేదు, కళ్ళు తెరవడం లేదు. ఎందుకని? వీటి ప్రభావం అతని మీద లేదు. ఓకే, కానీ నీ కన్ను చూడడానికి ఉపకారం చేసేది మాత్రం సూర్యుడే. యథా చక్షు ఆలోకేన ఉపకారం కుర్వన్, నీకు ఉపకారం చేస్తూ ఉన్నప్పుడు కూడాను మూత్ర పురీషాది అశుచి ప్రకాశనేన తద్దర్శిన సర్వలోకస్య చక్షురపి సన్ నలిప్యతే. కాబట్టి అన్ని కళ్ళకి తానే ఆధారమై ఉన్నా కూడాను వాటి ప్రభావం తన మీద పడడం లేదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు పువ్వులు నేను చూశాను అనుకోండి, ఇక్కడ అక్కడెక్కడో రూమ్ లో కూర్చుని పువ్వులు ఎక్కడుండే, ఇవి నా కంటిలో ప్రతిఫలిస్తూ ఉన్నాయి, నాకు ప్రతిబింబిస్తూ ఉన్నాయి, ఇవి నా రెటీనా మీద పడుతున్నాయి, వాడి రెటీనా మీద పడడం లేదు. కనుక ఇవి పువ్వులు అందంగా ఉన్నవి అని నాకు తెలుస్తూ ఉందే గాని దూరంగా ఉండేటువంటి వ్యక్తికి తెలియడం లేదు. అట్లాగే వాడు ఒక మురికి గుంటం చూచాడు అనుకోండి, ఒక దారుణమైన భయంకరమైనటువంటి దృశ్యాన్ని చూచినప్పుడు ఆ వ్యక్తి యొక్క రెటీనా మీద అది పడిందే గాని నా రెటీనా మీద అది పడలేదు. కనుక అతని రెటీనా మీద ఏదైతే పడిందో దాన్ని అతని మనసు తెలుసుకుంటూ ఉంది, నా రెటీనా మీద ఏదైతే పడిందో దాన్ని నా మనసు తెలుసుకుంటూ ఉంది. ఈ మనసు వికారం చెందుతూ ఉంది, ఇది బాగుంది, ఇది రమణీయంగా ఉంది, ఇది చక్కగా ఉంది, ఇది అందంగా ఉంది, ఇది అందవిహీనంగా ఉంది అని నా మనసు ఇంటర్ప్రెట్ చేస్తూ ఉంది. కానీ ఈ కన్నులు ఇలా ప్రకాశించడానికి తెలుసుకోవడానికి ఆధారమైనటువంటి అధిష్టాన దేవత సూర్యుడు ఎవరైతే ఉన్నారో అతనికి మాత్రం ఇవి ఏవి అంటేందుకు అవకాశం లేదు. ఎందుకని అన్నిట్లో కూడాను ప్రకాశింపజేసేటువంటి వాడే తానే. తద్దర్శిన సర్వలోకస్య చక్షు అపి సన్ నలిప్యతే. కాబట్టి ఈ దోషాలు ఏవి అంటే ఏ దృశ్యాన్ని చూచినా కారణమైనటువంటి వాడు సూర్యుడే అయినా ఆ దృశ్యం యొక్క ప్రభావం సూర్యుడి మీద ఏ విధంగా అయితే లేదో చక్షుషై బాహ్య దోషై. అంతేకాదు ఒక్కోసారి ఇప్పుడు మనకు నేత్ర రోగాలు వచ్చాయనుకోండి, కంటి రోగాలు చాలా వస్తాయి. మనకు కంటి రోగం వచ్చిందని మనం కళ్ళు మూసుకొని గుడ్డ కట్టుకుని పడుకుంటే సూర్యుడు ప్రకాశించకుండా పోయే ప్రశ్న లేదు. నీ కను ఉంటే దాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు, ఒకవేళ నీ కను పోతే పోవచ్చేమో గాని ఇంకో కన్నును ప్రకాశింపజేస్తున్నాడు. సర్వలోకస్య చక్షు ఒకరికి సంబంధించి కాదు. తథా ఇలాగే సర్వభూతాంతరాత్మ ఏకః. కాబట్టి అన్ని కళ్ళని ప్రకాశింపజేసేటువంటి సూర్యుడు లోకస్య చక్షు ఏకః ఒకే విధంగా ఏ విధంగా అయితే ఉన్నాడో అలా ఉండినప్పటికీ కూడాను వాటిలో ఉండేటువంటి దోషాలు ఏవైతే దర్శిస్తూ ఉన్నామో అలా దర్శించడం వల్ల అది సౌందర్యమైనా కానీ అంధవికారంగా ఉన్నా కానీ అమేధ్యమైనా గాని తద్దర్శిన అలా దర్శించడం వలన సర్వలోకస్య చక్షుహో అపి. ఆయన లేకపోతే ఇవన్నీ దర్శించేందుకు అవకాశమే లేదు. అధిష్టాన దేవతగా తాను ఉన్నప్పటికి కూడాను నలిప్యతే వాటి చేత అంటడం లేదు. తథా సర్వభూతాంతరాత్మ నలిప్యతే దేని చేత? లోకదుఃఖేన. లోకదుఃఖేన బాహ్యములో ఉండేటువంటి రూపాల్ని చూడడానికి కంటికి ఏ సూర్యుడైతే ఆధారమై ఉన్నాడో అధిష్టాన దేవతగా అక్కడే ఉన్నప్పటికి కూడాను అతను ఏ విధంగా అయితే వాటి వల్ల అంటబడడం లేదో అలాగే సమస్తములో అందరిలో ఉండేటువంటి ఏకః తదా సర్వభూతాంతరాత్మ నలిప్యతే లోకదుఃఖేన. లోకదుఃఖేన నలిప్యతే. ఒకరికి దుఃఖం ఉండొచ్చు, ఒకరికి దుఃఖం లేకపోవచ్చు. లోకంలో కూడా అందరికీ దుఃఖం ఉందని చెప్పడానికి లేదు. ఆ దుఃఖాల్లో కూడా భేదాలున్నాయి. ఒకరి దుఃఖం వేరు, ఒకరి దుఃఖం వేరు. కాలుకి దెబ్బ తగిలితే దుఃఖం వేరు, చెయ్యి ఇరిగిపోతే దుఃఖం వేరు. మన కాలు విరిగిపోతే వేరు, తాతకాలు విరిగిపోతే వేరు వేరు. ఎందుకని అక్కడ కూడా బాధగానే ఉంటుంది. అయ్యో మా తాతకి విరిగిందే, పక్కింటి తాతకి విరిగితే బాగుండేది. అంతవరకే గాని ఏడ్చేది మాత్రం లేదు. ఓకే, కనుక వీటిలో భేదాలున్నాయి. ఒక చోట ఉన్నది ఒక చోట లేకుండా పోవచ్చు. కాబట్టి లోక దుఃఖేన నలిప్యతే. కాబట్టి కంటిలో ఉండేటువంటి రోగం ఏదన్నా ఉంటే అది కేవలం కంటికి సంబంధించిందే గాని సూర్యుడికి సంబంధించింది కాదు. ఈ దోషం సూర్యుణ్ణి అంటదు. కాబట్టి సంసారంలో ఏ విధమైనటువంటి దుఃఖాలైతే ఉన్నవో ఇవన్నీ కూడాను ఆత్మ కంటేందుకు అవకాశమే లేవు. ఎందుకని? సంసారం మిథ్య, సర్పదోషాలు రజ్జుకు అంటవు. ఓకే, ఇటువంటి చోట ఉపయోగపడతాయి దృష్టాంతాలు. ఎందుకు? సర్పదోషాలు రజ్జుకి ఉపయోగపడవు. అసలు రజ్జువే లేకపోతే సర్పం గోచరించే ప్రశ్నే లేదు. సర్పం సర్పంగా మనకు తెలియడానికి కూడాను రజ్జువే ఆధారంగా ఉంది. సర్పంలో ఏ విషముందని నువ్వు అనుకున్నా అది మాత్రం రజ్జువులో లేదు. ఓకే, నలిప్యతే. కనుక నలిప్యతే లోకదుఃఖేనా. ఎందుకనంటే బాహ్య, ఇది ఇంపార్టెంట్, బాహ్య బహిహి కృతః బాహ్య, దానికన్నా విలక్షణంగా ఉంది, వేరుగా ఉంది బాహ్య. రజ్జు ఎక్కడుంది? సర్పంకి బహిహి వేరుగా ఉంది. సర్పంలో నువ్వు సర్పంను చూసినప్పుడు సర్పంలో ఉందంటే రజ్జు కాదు, రజ్జు రజ్జుగానే ఉంది, విలక్షణంగానే ఉంది. అందువల్ల బాహ్య. కాబట్టి దానికన్నా కూడాను బాహ్య బహిహి కృతః. కాబట్టి ఆ సర్పంలో లేదు, సర్పం బయట ఉంది. సర్పం బయట ఎట్లుంది? రజ్జుగా ఉంది. సర్పం ఉందా? లేదు. లేనిది ఉన్నట్టు నీకు కనిపిస్తూ ఉంది. ఉన్నదేంటి? రజ్జువే. రజ్జువును రజ్జువుగా చూచావనుకోండి బహిహి కృతః అనేది లేదు. కానీ సర్పాన్ని చూస్తూ ఉన్నావు గనక దానికన్నా అన్యంగా ఉంది అని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అనాత్మనే ఆత్మ అనుకుంటూ ఉన్నావు గనక అంతరాత్మ అని చెప్పాల్సి వస్తా ఉంది. ఓకే, ఏకోవశి సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బహుదాయ కరోతి తం ఆత్మస్థం ఏ అనుపశ్యంతి ధీరాః తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం. సర్వభూతాంతరాత్మ ఏకః, ఇంతవరకు ఏదైతే అందరిలో ఉండేటువంటి సర్వభూతములలో అంతరాత్మగా శోభిస్తూ ఉండేటువంటి చైతన్యం ఏకమై తెలుసు అని తెలుసుకున్నామో అది వశి వశి. సర్వం హి అస్య జగత్ వశి వర్తతే ఇది, ఈ సమస్తమైనటువంటి జగత్తును వశపరచుకోనుంది అని అర్థం. మనం సాధారణంగా వశి అంటే ఇంద్రియాలను వశపరుచుకున్నాము అని మనకు వెష్టి దగ్గరకు వస్తే, కాని ఇది సమస్తానికి సంబంధించిన సర్వభూతాంతరాత్మ గనక ఏకహ అది ఏకమయ్యుంది వశి వశపరచుకోనుంది చెప్తా. ఏకం రూపం అది ఒకటే, బహుధా యహ కరోతి యహ బహుధా కరోతి, కాబట్టి తాను ఏకమై ఉండి కూడాను అనేకంగా ఈ సృష్టిని తయారు చేస్తూ పోయింది. తమ దానిని ఆత్మస్థం, ఆత్మస్థం అంటే శరీరస్థం అని అర్థం ఇక్కడ, ఆత్మ అంటే శరీరం అని అర్థం ఇక్కడ, ఆత్మస్థం శరీరస్థం దేహస్థం ఇది ఆత్మస్థం. ఏ అనుపశ్యంతి ధీరాహ, ఏ ధీరాహ అనుపశ్యంతి వివేకినః ధీరాహ, ఏ ధీర పురుషులైతే వివేకవంతులైతే దాన్ని దర్శిస్తూ ఉండారో తేషాం శాశ్వతం సుఖం, తేషాం వారికి శాశ్వతమైనటువంటి సుఖం, నేతరేషాం ఇతరేషాం నా ఇతరేషాం ఇతరులకు మాత్రం అది లభ్యం కానీ కాదు. కాబట్టి ఏ పరమ సుఖాన్ని నిత్య సుఖాన్ని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని నువ్వు అభిలషిస్తూ ఉన్నావో అటువంటిది ఎప్పుడు పొందగలవు? ఇదిగో దీన్ని దర్శిస్తేనే, అలా దర్శించిన వాళ్లే సుఖాన్ని పొందారు. కాబట్టి సర్వభూతాంతరాత్మ, సర్వభూతములలో ఉండేటువంటి అంతరాత్మ ఏకం. కాబట్టి ఇక్కడ సహి పరమేశ్వర స్వతంత్ర సర్వగత ఏక. చూడండి ఇక్కడ ఆత్మశబ్దంలో పరమేశ్వరుని మనం ఊహించాలా? ఎందుకు ఊహించాల్సి వస్తుంది తెలుసా? సర్వభూతాంతరాత్మ సర్వ ఆ పదం వచ్చింది చాలు. సర్వం అంటే ఏంటి? విదితం అవిదితం. కాబట్టి ఇప్పుడు మనకు ఉండేటువంటి జనుల్లో ఉండే అంతరాత్మే కాదు, మనకు తెలియనివి చాలా ఉన్నాయి. సముద్ర గర్భంలో ఎన్నున్నవో మనకేం తెలుసు? వాటిలంతా కూడా ఉండేది ఆత్మే, చైతన్యం ఉంటేనే కదులుతూ ఉంది. కాబట్టి ఎన్ని రకాలైన జంతువులు ఉన్నావో మనకు తెలియవు, ఎన్ని రకాలైన పక్షులు ఉన్నాయో మనకు తెలియదు. ఒకవేళ మనకు తెలిసిన భూగోళంలో ఉన్నవేమన్నా తెలుస్తూ ఉన్నాయేమో గాని ఇంకా ఎక్కడెక్కడో గనక జీవిస్తూ ఉంటే మనం చేసేదేమీ లేదు. వాళ్ళు ఫ్లయింగ్ సాసర్స్ లో వస్తే తప్ప. ఓకే, కాబట్టి ఎక్కడున్నారో ఏముండారో ఏ గ్రహాల్లో ఎవరున్నారో ఏమీ తెలియదు. ఎవరున్నా సరే ఒక ప్రాణి అంటూ ఉంటే ఆ ప్రాణి చైతన్యం ఉంటేనే కదులుతుంది, లేకపోతే కదిలేందుకు అవకాశం లేదు గనక. విదితం అవిదితం, నీకు తెలిసినటువంటి ప్రాణుల్లో నీకు తెలియనటువంటి ప్రాణుల్లో అన్నిట్లో కదలికక ఆధారమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది ఏకం. కాబట్టి విదితం అవిదితం అని ఎప్పుడైతే అన్నామో సర్వం సర్వం తెలిసినటువంటి వాడు సర్వజ్ఞః పరమేశ్వరః. సర్వజ్ఞః పరమేశ్వరః. కాబట్టి సర్వం తెలియాలి అంటే సర్వజ్ఞః, సర్వాన్ని తెలియాలంటే ఆయన సర్వం తానై ఉండాలి కదూ, సర్వగతః. సో సహి పరమేశ్వరః సర్వగతః స్వతంత్రః అంతటా ఉండేటువంటి వాడు ఏకః న తత్ సమః, తత్ సమః న ఆయనకి సముడు సమానమైన వాడు ఈక్వల్ అనేటువంటి వాడు లేనే లేడు. ఉన్నాడనుకోండి ఇద్దరు సర్వజ్ఞులు అవుతారు, ఇద్దరు సర్వేశ్వరులు అవుతారు. కనుక న తత్ సమః తత్ సమః న తత్ సమః అభ్యధికోవా అన్యోస్తి, అభ్యధికోవా అన్యః అస్తి న, ఆయనకన్నా అధికమైన వాడు కూడా లేడు, సమానుడు లేడంటే మనం ఒక్కొక్కసారి అనుకుంటాం నాతో సమానుడు లేడంటే నీకన్నా గొప్పవాడిని నేను అంట. ఇది ఇంకోటి మళ్ళీ తక్కువ అని చెప్పడు కానీ నీకన్నా గొప్పవాడిని, నాతో సమానమైనటువంటి హెడ్క్లార్క్ లేడండి అంటే సూపర్ నేను ఉన్నాడు అన్నాడు. అర్థమైందే, నీకన్నా అధికమైనటువంటి వాడు ఉన్నాడు నిన్ను శాసించగలిగేవాడు, కనుక పరమాత్మ కన్నా నత్సమహ ఆయనకి సమానమైనటువంటి వాడు లేడు. అంటే అధికమైనటువంటి వాడు, అధిక ప్రజ్ఞాశాలి, అధిక స్వతంత్రుడు, అధిక శక్తిమంతుడు, అధిక సర్వజ్ఞుడు ఒకడు ఉన్నాడని అర్థం కాని కాదు. తనకన్నా కూడాను మించిన వాళ్ళు కూడా లేరు. నత్సమహ అభ్యతికోవ అన్యోస్తి. అటువంటి వాడు సర్వభూతాంతరాత్మ ఏకః వశి సర్వం హి అస్య జగత్ వశి వర్తతే. కాబట్టి ఈ సమస్తమైనటువంటి జగత్తును ఎవడు వశపరుచుకొని దీనిని నడుపుతూ ఉన్నాడో వశి, ఆయనకి వశమయ్యింది. నీకు వశమై లేదు, నాకు వశమై లేదు. అందువల్ల మనం పరిశోధనలు చేస్తూ ఉన్నాం. కొన్ని మనకు వశపడుతూ ఉన్నాయి, కొన్ని వశపడటం లేదు. చిన్నవి కూడా వశపడటం లేదు. ఒక్కోసారి ఇంట్లో విషయాలు కూడా వశపడ, అక్కడ మనమే వశి. అర్థమవుతుంది? కానీ పరమాత్మ మాత్రం సమస్తం వశపడి వర్తిస్తూ ఉన్నాయి. వశి వర్తతే. ఇతడు ఏకమయ్యున్న ఏకం రూపం బహుధా యహ కరోతి, యహ బహుధా కరోతి, బహు ప్రకారేణ కరోతి ఇది. కాబట్టి తాను ఏకమే అయినా అనేకమైనటువంటి వాటిని తయారు చేసిన వాడుగా కనపడుతూ ఉన్నాడు. మట్టి ఒకటే అయినా అనేక కుండలు, కాబట్టి మట్టి పాత్రలు అనేకం కనపడుతూ ఉన్నాయి. ఇవి నామరూపాలు. కాబట్టి అనేకమైనటువంటి నామరూపాలకి ఆధారమై తానే ఉన్నాడు. కాబట్టి ఆయన వల్లనే బహుధా కరోతి, బహుధా బహుప్రకారేణ వివిధ అనేకమైనటువంటి రీతుల్లో నామరూపాలు ఏవైతే తెలుస్తూ ఉన్నాయో వీటి వెనక ఉండేటువంటి రూపం ఏకం. ఏకం రూపం బహుధా కరోతి, బహుప్రకారేణ కరోతి. అంటే ఇప్పుడు ఏమిటి, నామరూపాలుగా మనకు ఏవి తెలుస్తూ ఉండినా వాటిలో సత్త తానే, స్ఫురణ తానే. అది సత్త స్ఫురణాత్మకం. ఒక రూపం ఉన్నదంటే ఆ రూపం ఆ రూపంగా ఉండడానికి ఆధారమైంది సత్త. కుండ ఉంది, సత్త మనకు తెలుస్తూ ఉంది, సత్ ఉంది, ఘటః అస్తి. కానీ అందులో ఏమిటి సత్తా అని గనక చూచామంటే కుండ సత్తా కాదు, మట్టి సత్తా. ఇంకా అలా పోతూ ఉండొచ్చు, ఇంకా అలా పోవచ్చు. మట్టి కూడా సత్తా కాదు. మృత్తికేత్యవ సత్యం, కుండ వరకే ఏకదేశీయం ఇక్కడ దృష్టాంతం. కాబట్టి కుండ నిత్యగా తెలుస్తుంది, నామరూపాలతో ఉంది గనక ఈ నామరూపాలతో ఉండేటువంటి కుండకు ఆధారం ఏంటి అని మనం చూచాం. దేని మీద ఆధారపడింది? మట్టి మీద ఆధారపడింది. కనుక సత్తా కుండ కాదు, మట్టి. మృత్తికేత్యవ సత్యం. ఎందుకని, కుండ తయారు కాకముందు మట్టి ఉంది, కుండగా ఉన్నప్పుడు కూడా కుండలో మట్టే ఉంది, కుండ పగిలిన తర్వాత కూడా మట్టే ఉంటుంది. కాబట్టి మట్టి సత్తా అవునా? కాని కాదు. ఎందుకో తెలుసా, కుండని ఎట్లాగైతే నువ్వు విశ్లేషిస్తే అందులో మట్టి ఉన్నదని తెలిసిందో, మట్టిని కనుక నువ్వు విశ్లేషిస్తే యాటమ్స్ ఉన్నాయని తెలుసు. కనుక మట్టి సత్తా కాదు, యాటమ్ దగ్గరకు పోతాం అక్కడ సత్తా అణువు. అది కూడా సత్తా కాదు, పరమాణు. ఓకే, అది కూడా సత్తా కాదు, శక్తి ఎనర్జీ. కాబట్టి ఏదైతే రూపంగా తెలుస్తూ ఉందో, అండర్స్టాండ్, రూపంగా తెలుస్తూ ఉందో ఇది సత్తాయేనా అని గనక మనం ప్రశ్నిస్తే అది సత్తా కాదు, ఇంకొక దాని మీద ఆధారపడిందని తెలుస్తూ ఉంటుంది. దేని మీద అయితే ఆధారపడిందో దాన్ని సత్తా అనాలి. మళ్లీ దాని దగ్గరికి వెళ్లి ఇది సత్తా ఏనా అని ఆలోచిస్తే ఇంకొక దాని మీదకు పోతా ఉంది. ఇట్లా ఉన్నాయి నామరూపాలన్నీ కూడా. కానీ వీటన్నిటికీ ఏదైతే సత్తా ఉందో, ఏది మరొక దాని మీద ఆధారపడకుండా సత్తా ఉందో అది సర్వభూతాంతరాత్మ, సర్వభూతాంతరాత్మ. కాబట్టి అన్ని కూడాను దాని మీదనే ఆధారపడి ఉండే. తం ఆత్మస్థం అంటే నామరూపాలు ఎప్పుడైతే అన్నామో సత్తా మీద ఆధారపడింది, నామరూపాలు మిథ్య. కాబట్టి మిథ్య గనకనే సత్యం మీద ఆధారపడింది. దేని మీద అయితే ఆధారపడి ఉందో, మరొక దాని మీద ఆధారపడి ఉండేది ఏదైతే ఉందో అది మిథ్య. ఆధారంగా ఏదైతే ఉందో అది సత్యం. కాబట్టి నామరూపాలు మిథ్య, దీనికి ఆధారమైనటువంటి సర్వభూతాంతరాత్మ ఏకహ అది సత్యం. ఇది ఆత్మస్థం శరీరస్థం. దీన్ని ఎక్కడ దర్శించాలి? మొదట ఇక్కడే. ఎందుకని? ఈ దేహం కదులుతుంది, మిగతా విషయం అనవసరం. ఇది కదలడానికి ఏది ఆధారమై ఉందో, చాలా చక్కగా ఉంటుంది ఇక్కడి నుంచి మీకు బాగా క్లియర్గా అండర్స్టాండ్ అవ్వాలి. ఇక్కడ దేహం కదులుతూ ఉంది, తనంతట తాను కదులుతూ ఉందే, మరొక దాని మీద ఆధారపడి తెలుస్తూ ఉంది. కాబట్టి మన దేహంలోనే ఒకవేళ ప్రాణం కదిలింది అనుకోండి, కాబట్టి ఆకలి దప్పులు ఉన్నాయి, ఆకలి దప్పులు దేని మీద ఆధారపడి ఉన్నాయి? ప్రాణం మీద ఆధారపడి ఉంది. ప్రాణం ఏంటి? జడం. ప్రాణం దేని మీద ఆధారపడి ఉంది? మళ్ళీ ఇలా ఒక్కొక్క దాని మీదకి వస్తే సర్వభూతాంతరాత్మ ఆత్మస్థం శరీరస్థం ఈ దేహంలోనే ఉండి సమస్తాన్ని నడుపుతూ ఉంది. దానివల్లనే కర్మేంద్రియాలు, దానివల్లనే జ్ఞానేంద్రియాలు, దానివల్లనే సమస్త నడుస్తూ ఉన్నాయి. సర్వభూతాంతరాత్మ దీనిని ఏ ధీరాహ ధీరపురుష వివేకిన అనుపశ్యంతి పశ్యంతి అనుభవంతి. పశ్యంతి అంటే అనుభవంతి, చూడడం, అనుభవించడం. అనుపశ్యంతి సాక్షాత్ అనుభవంతి ఇది. సాక్షాత్ అను సాక్షాత్ ఇది. కాబట్టి అనుభవంతి సాక్షాత్ డైరెక్ట్ గా ఎవరైతే దాన్ని దర్శిస్తూ ఉన్నారో, తెలుసుకుంటూ ఉన్నారో, అటువంటి వారు తేషాం సుఖం శాశ్వతం. తేషాం పరమేశ్వర భూతానాం శాశ్వతం నిత్యం సుఖం ఆత్మానంద లక్షణం భవతి. ఆత్మానంద లక్షణం భవతి. కాబట్టి ఆత్మ ఏదైతే సచ్చిదానంద స్వరూపంగా మనకు తెలుస్తూ ఉందో, అటువంటిది తేషాం వారికి మాత్రమే. ఎవరికి? ఏ ధీరాహ ఏ ధీర పురుషులైతే ఉన్నారో తమ్ ఆ ఆత్మని ఆత్మస్థం ఈ దేహంలోనే అనుపశ్యంతే సాక్షాత్ అనుభవంతి. కాబట్టి ఈ దేహేంద్రియ మనోబుద్ధులు కదలడానికి ఆధారమైనటువంటి చైతన్యాన్ని ఈ దేహంలోనే ఎవరైతే అనుభవానికి తెచ్చుకుంటూ ఉన్నారో వారికి మాత్రమే, వారు మాత్రమే దర్శించగలరు. నా ఇతరేషాం చూడమాట, ఇతరేషాం నా తేషాం సుఖం శాశ్వతం. ఇతరేషాం నా సుఖం నా శాశ్వతం నా శాశ్వతం సుఖం ఇది. ఎవరండి ఇతరేషాం? బాహ్యాసక్త బుద్ధీనాం. బాహ్య ఆసక్త బుద్ధీనాం బాహ్య విషయాల ఎందు ఎవరికైతే ఆసక్తి ఉందో, అంటే అవివేకినాం బాహ్యాసక్త బుద్ధీనాం అవివేకినాం స్వాత్మభూతమపి. అది ఎవరో కాదు, ఆత్మ నీ ఆత్మే నువ్వే. స్వాత్మభూతం అపి అవిద్య వ్యవధానాత్, అవిద్య చేత చుట్టబడి ఉన్నాడు గనక శంకరభాష్యం. అవిద్యా వ్యవధానాత్ అజ్ఞానం చేత ఆవరింపబడి ఉండడం చేత, ఈ ఉపాధి తాను అనేటువంటి భావనతో ఉన్నాడు గనక స్వాత్మభూతమపి. ఇంతవరకు ఏదైతే ఏకమైనటువంటి ఆత్మ చైతన్యాత్మను మనం తెలుసుకున్నామో అది వాడే అయి ఉండినా బాహ్యాసక్త బుద్ధీనాం, తానే ఆత్మ ఉండినా కూడాను బాహ్యాసక్త బుద్ధీనాం. ఎందుకని? బాహ్య విషయముల యందు ఆసక్తి కలిగినటువంటి బుద్ధి. ఎందుకున్నది బాహ్యముల యందు ఆసక్తి అంటే, ఏ సుఖమైతే ఇక్కడ శాశ్వతం సుఖం అనుకుంటున్నామో ఈ సుఖం బాహ్య విషయాల యందు ఉంది అని అభిప్రాయపడడం, ఇది అజ్ఞానం. అది అవిద్యా ప్లీజ్ అవిద్యా వ్యవధానాత్ అంటే అవిద్య వల్ల అజ్ఞానంతో చుట్టబడి ఉన్నాడు గనక, కప్పబడి ఉన్నాడు గనక అనుకుంటూ ఉన్నాడు. ఏ సుఖమైతే ఆశిస్తూ ఉన్నాడు, ధీర పురుషులు ఏ ఆత్మానందాన్ని ఆశిస్తూ ఉన్నారో, వివేకవంతులు ఏ ఆత్మానందాన్ని ఆశిస్తూ ఉన్నారో, అవివేకి కూడా ఆశించేది అదే. అందరికీ పూర్ణానందమే కావాలి, కానీ తనకు తెలియదు గనక, అవిద్య ఉంది గనక, అజ్ఞానం ఉంది గనక, బాహ్య విషయాల ఎందు ఆనందం ఉందని అభిప్రాయపడడం వల్ల బాహ్యాసక్త బుద్ధీనాం అవివేకినాం స్వాత్మభూతమపి. తానే ఆత్మ ఉన్నప్పటికీ కూడాను అజ్ఞానం చేత ఆవరింపబడినటువంటి వాడై బాహ్య విషయాల ఎందు సుఖం ఉందని అభిప్రాయపడుతున్నాడు. అంటే ఏంటి? తన సుఖానికి కొన్ని సన్నివేశాల మీద ఆధారపడి ఉండేవాడు. నంబర్ వన్ సిచ్యువేషన్స్. కాబట్టి ఇది ఇలా జరిగితే నాకు సుఖము అని అనుకుంటాడు. చూడు, అది బాహ్యాసక్త బుద్ధీనాం. ఇది ఇలా ఉంటే నాకు సుఖం అనుకుంటాడు, అది అలా ఉంటే సుఖపడినట్టుగా భావిస్తాడు. అది శాశ్వత సుఖమైతే మళ్లీ ఇంకొక సుఖం కావాలనే ఆరాటం ఉండకూడదు. ఈ సన్నివేశం ఇలా జరిగితే నాకు సుఖం అనుకుంటాడు. కాబట్టి తన సుఖం కొన్ని సన్నివేశాల మీద ఆధారపడింది అనుకుంటాడు. తన సుఖం కొన్ని వస్తువుల మీద ఆధారపడి ఉంది అని అనుకుంటాడు. తన సుఖం ఒక కాలం మీద ఆధారపడి ఉంది అని అనుకుంటాడు. తన సుఖం ఒక దేశం మీద ఆధారపడి ఉంది అని అనుకుంటాడు. కాబట్టి దేశకాలాదుల్లో సుఖాన్ని అన్వేషించేవాడు కాని, పరిమితమైనటువంటి వస్తువుల మధ్య సుఖాన్ని అన్వేషించేటువంటి వాడు కాని, పరిమితమైనటువంటి సన్నివేశాల్లో సుఖం లభిస్తుందని అభిలషించేటువంటి వాడు కాని, బాహ్యాసక్త బుద్ధీనాం, బాహ్య విషయాలైంది ఆనందం ఉంది అని అభిప్రాయపడుతూ ఉన్నాడు గనక. దేశం అంటే అది ఎంతవరకు పోద్దని కొందరంట చూడండి, నేను అక్కడైతే ఆ ఊర్లోనే హాయిగా ఉండగలను, ఇంట్లోనే హాయిగా ఉండగలను, అది ఒక దశలో ఎంతవరకు పోద్దంటే స్వర్గంలో అయితే హాయిగా ఉండగలను. అది దేశమే, స్వర్గం కూడా దేశమే. అందుకని ఆ లోకం ఈ లోకం. సో ఇది బిలీఫ్ సిస్టమ్, ఇదంతా నమ్మడం. అక్కడికి పోయినా కూడా నువ్వు శాశ్వతమైన సుఖాన్ని పొందలేవు, అందుకని ఏం చేస్తున్నారు, ఇక్కడుండే సుఖాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు. అది ఇంకేలేదు. ఇప్పుడు ఇటీవల జరుగుతున్నటువంటి టెర్రరిజం అంతా అదే. ఆ లోకాల మీద వాళ్ళకి నమ్మకం ఉండడం చేతనే, దానికోసం నేను ఇక్కడ చేయకూడని ఎంత చేసినా సరే ఆ లోకంలో నేను సుఖంగా ఉండగలను. సేదా ఎప్పుడైతే ఆ లోకంలో సుఖంగా ఉండగలను అనుకుంటున్నాడో తెలియదు. బాహ్యాసక్త బుద్ధీనాం, నీకన్నా దూరంగా బాహ్యంలో ఉండేటువంటి విషయాల ఎందు, పరలోక విషయాల ఎందు, స్వర్గలోక విషయాల ఎందు, ఆలోక విషయాల ఎందు, ఈ లోక విషయాల ఎందు నీకు అవలోకనం ఎక్కువగా ఉంది గనక, బాహ్యాసక్త బుద్ధీనాం అవివేకినాం. ఎందుకని, ఇంకొక దాని మీద ఆధారపడి ఉంటే మాత్రం అది మిథ్య, అది శాశ్వత సుఖం కాదు. కనుక అది స్వాత్మభూతం అపి, అది కేవలం నీ ఆనందమే, మరొక దాని మీద ఆధారపడి ఉండేటువంటిది కాదు. ఇది తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరో అటువంటి వారు ఆత్మస్థం, ఏ ఆత్మస్థం అనుపశ్యంతి, ఈ శరీరంలోని సర్వభూతాంతరాత్మ ఏక, అందరిలో ఉండేటువంటి ఏకమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో దాన్ని ఈ దేహంలో ఉండే దర్శించగలరు. అంటే ఇక్కడ దర్శిస్తే సమస్తంలో దర్శించినట్టే. ఓకే, కుండకు గనక జ్ఞానం కలిగిందంటే ఇంకా అది అనదు ఘటాకాశం అని. కుండలో ఉండే ఆకాశం, కుండలో ఉండే ఆకాశానికి జ్ఞానం కలిగిందనుకోండి, అరే నేను కుండలోనే ఉన్నానే, ఈ కుండలో ఉన్నానే, ఊరగాయ కుండలో ఉన్నాను, ఉప్పు కుండలో ఉన్నాను, అదేమో చక్కెర కుండ అయింది, ఏ పిచిదానా. ఎప్పుడైతే నీకు జ్ఞానం కలిగిందో ఆకాశం ఏకహ ఒకటే గనక, ఉప్పు కుండలో ఏ ఆకాశం అయితే ఉందో చక్కెర కుండలో కూడా అదే ఆకాశం ఉంది. ఇది కేవలం ఉపాధికి సంబంధించిందే గాని ఆకాశానికి సంబంధించింది కాదు. ఆకాశ గగనం ఏకహ, అందువల్ల గగన సదృశ్యం పరమాత్మ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం, విశ్వాధారం గగన సదృశ్యం, సర్వవ్యాపకమైనటువంటి వాడు. కాబట్టి ఓ స్పేస్, ఓ ఆకాశమా, నీవు కూడా సర్వవ్యాపకమే గనక నేను ఘటానికి పరిమితమైనటువంటి దాన్ని అని అనుకునేటువంటి అవకాశమే లేదు. ఇట్లా ఏ అనుపశ్యంతి ధీరాహ, ఏ ధీర పురుషులైతే అవిద్య నుంచి విడిపడినటువంటి వాళ్ళై జ్ఞానాన్ని కలిగి ధీరాహ అనుపశ్యంతి, ఎక్కడ ఆత్మస్థం, ఈ దేహములోనే, ఈ దేహం నడవడానికి ఏ చైతన్యమైతే ఆధారమయ్యిందో అది ఇక్కడ గనక అర్థమైంది అంటే ఆత్మ. తర్వాత ఈక్వేషన్ ఏంటది, ఈ ఆత్మే పరమాత్మ. ఇక్కడ నడపడానికి ఏది కారణమయ్యిందో సర్వభూతాంతరాత్మ గనక నా యొక్క దేహంలో ఏదైతే ఆధారమయ్యిందో నీ దేహంలో ఆధారమైంది అదే. ఇది అది వేరు కాదు, ఎందుకని అగ్నే వేరు కాదు ఏకం, వాయువే వేరు కాదు ఏకం, ఆకాశమే రెండు లేదు ఏకం, వాటన్నిటికీ ఆధారమైనటువంటి ఆత్మ ఏకమే గాని అనే అనేక విధాలుగా ఉండేందుకు అవకాశం లేదు. నిత్యో నిత్యానాం చేతనః చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాన్ తమాత్మస్థం ఏ అనుపశ్యంతి ధీరాః తేషాం శాంతిః శాశ్వతి నేతరేషాం. నిత్యో నిత్యానాం, నిత్యః అనిత్యానాం, అనిత్యానాం మధ్యే నిత్యః ఇది. నిత్యః అనిత్యానాం, నిత్యః అంటే ఎవరు, అవినాశి. నిత్యః అంటే అవినాశి, నశించినటువంటిది నిత్యం, నశించేది ఎప్పుడు కూడా నిత్యం కాదు, కనుక నిత్య అంటే అవినాశి. అనిత్యానాం వినాశినాం, అనిత్యానాం వినాశినాం, నశించేటువంటివి, నశించేవి అనిత్యాలు, నశించనిది నిత్యం. కనుక అనిత్యానాం అవినాశినాం మధ్యే నిత్యం, వినాశినాం మధ్యే అవినాశి, వినాశినాం మధ్యే అవినాశి, అనిత్యానాం మధ్యే నిత్య. ఏంటి అన్నారు, ఎన్ని ప్రాబ్లం? వినాశినాం అనిత్యానాం, అనిత్యానాం నశించేటువంటివి, అవి నశించేవి వినాశినాం, మధ్యే నిత్య అవినాశి. వినాశినాం మధ్యే అవినాశి, అనిత్యానాం మధ్యే నిత్య. కాబట్టి ఏవైతే ఇక్కడ మనకు తెలుస్తూ ఉన్నాయో ఇవన్నీ నశించిపోతూ ఉన్నాయి, గతించిపోతూ ఉన్నాయి. వాటి మధ్యలో ఏదైతే మార్పు చెందకుండా ఉన్నావో, అంటే ఏది మార్పు చెందితే అది నశించేది బాబు, ఇంకేమి లేదు. అనిత్యం అంటే లేకుండా పోయేది, నశించేది. నశించడం అనేది టప్పని జరగదు, మార్పు చెందుతూ జరుగుతుంది. చచ్చిపోయేవాడు ఎవడు కూడాను టప్పని చచ్చిపోవడం లేదు, అందరినీ చంపి చచ్చిపోతాం. అదనమాట. ఇప్పుడు ఈ లోపల ఇదంతా మార్పు, ఒక్కసారి పోడు మనిషి. కాబట్టి అలా పెరిగి 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 తిని తిని తరిగి 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 పెరిగి పెరిగి తరిగి 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 ఒరిగి 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 మరిగి 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 కరిగి 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 పోవడం, ఇంతే ఇంకేం లేదు. కాబట్టి వినాశనం మధ్యే అవినాశి, ఇవన్నీ మార్పు చెందుతూ ఉన్నాయి కదా. అంటే మార్పు చెందేవి బాగా అర్థం చేసుకోండి, మార్పు చెందేవి ఎప్పుడైనా నశించిపోతాయి, క్లియర్ గా పెట్టుకోండి మీరు మాస్. అందుకని ఇప్పుడు మనం నశించే వాటి కోసం బాధపడింది మనం. మనకు తెలియాల్సింది ఏంటంటే అసలు ఈ మార్పు చెందుతున్నాయా లేవా అని. మార్పు చెందుతున్నాయి, క్లియర్ యాక్సెప్ట్ చేసి హాయిగా మార్పు చెందుతూ ఉన్నాయి కదా అంతే. కాయ ఉంది, కాయ పండు అవుతుంది అంతే. దానికి అబ్బా కాయ నువ్వు పండు అవుతున్నావా కాయ అనుకోవడం లేదు. ఎందుకని కాయ పండు కావాలి, కాయ ఎండిపోవాలి, పోతుంది ఇది కూడా. కాయ పండు కావాలి, కాయ పండుకోవాలి. బాగుంది, ఇట్స్ అ నైస్ ఎక్స్ప్రెషన్, వెరీ నైస్ కదా. అందువల్ల ఏదైనా సరే మనకు ఒక దశలో లేకుండా పోయిందంటే, నశించిపోయిందంటే, అంతకుముందు దాంట్లో ఒక లక్షణం ఉంటుంది. ఏమిటో తెలుసది? మార్పు చెందేటువంటి లక్షణం ఉంటుంది. ఏదైతే మార్పు చెందుతూ ఉంటుందో అది నశిస్తూ ఉంటుంది. ఇది ఒక చోట ఉంటుంది. నెక్స్ట్ ఎక్కడుంటది? ఒక చోట ఉంటుంది, అన్ని చోట్ల ఉండదు. అన్ని చోట్ల ఉండేది మార్పు చెందదు, ఆకాశం మార్పు చెందదు. అందుకని ఆకాశంతో కూడా పోల్చడం లే, గగన సదృశ్యం అన్నాడు అంతే చెప్తాను మీకు, ఎందుకంటే అది పంచభూతాల కిందకు వస్తుంది. కానీ వీటితో పోల్చినప్పుడు, ఆకాశం మిగతా స్థూల భూతాలతో పోల్చినప్పుడు అది అన్ని అంతటా ఉంది, కానీ ఇవి మాత్రం ఒక్క చోట ఉంటాయి. ఒక్క చోట ఉండేది ఏదైతే ఉందో, అండర్స్టాండ్, ఒక ప్రదేశంలో ఉందని అర్థం. ఒక చోట అంటే ఏంటి? ప్రదేశంలో. ఏదైనా అంతే. ఆ కుండ ఉందంటే ఏమని దాని అర్థం? కుండ ఒక ప్రదేశంలో ఉందని అర్థం. మా ఇంట్లో ఉందని అర్థం. ఏమండి, ఒక మంచి ఫ్లవర్ వాజ్ ఉందండి అంటే ఏమని దాని అర్థం? మీ ఇంట్లో ఉందని అర్థం. చెప్పినోడి తెలుసు అది ఎక్కడుందో. అందుకని మనం అంటాం ఎక్కడా ఫలాన్ చోట. అంటే ఒక వస్తువు ఉన్నది అని అంటే ఒక ప్రదేశంలో ఉన్నది అని అర్థం. ఒక ప్రదేశంలో ఉన్నది అంటే ఒక కాలంలో ఉందని అర్థం. ఒక అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఈ ప్రపంచంలో ఉన్నది అంటే ఒక ప్రదేశంలో ఉందని అర్థం. ఎప్పుడైతే ఒక ప్రదేశంలో ఉందో ఒక కాలంలో ఉంటుంది, కానీ అన్ని కాలాల్లో ఉండదు. ఎందుకని? అది ఏదైతే ఏ ప్రదేశంలో అయితే ఉందో అది లేకముందు ఆ ప్రదేశంలో ఉంది. ఆ ప్రదేశం అనేది ఒకటి ఉంది, ఆ ప్రదేశం ఉండడం వల్లనే ఈ వస్తువు అక్కడికి పోయింది. కాబట్టి ఈ వస్తువు పోకముందు ప్రదేశం ఉంది, అప్పుడు ఇంకొక వస్తువు ఉండొచ్చు. కాబట్టి ఒక ప్రదేశంలో ఒక వస్తువు ఉందంటే ఒక కాలంలో ఉందే గాని అన్ని కాలాల్లో ఉండదు. దేహం కూడా అంతే. ఇప్పుడు ఈ దేహం ఉంది అన్నారు, మనని గురించి మాట్లాడితే బాధ, కానీ తాత దేహం కూడా ఉండలే, అదేది. అందుకని ఇళ్లకొస్తే ఈ మంచం మీదే పడుకునేవాడు మా తాత. వచ్చినవాడు కూడా అంటాడు, నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఉండేవాడు. అదేడా, ఇక్కడే ఉండేవాడు. ఎక్కడ? అదిగో ఆ మంచంలోనే ఉండేవాడు, ఆ పడక మంచంలోనే పడుకొని ఉండేవాడు తాత. కాబట్టి తాత ఉన్నాడు. తాత ఉన్నాడంటే మన దృష్టిలో తాత దేహం ఉండింది. తాత దేహం ఎక్కడుండింది? పడక మంచం మీద ఉండింది. పడక మంచం మీద ఇప్పుడుంది, ఇప్పుడుంటే అనాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లేదు, ఇప్పుడు లేనిది ఒకప్పుడు ఉండింది. కాబట్టి ఒక ప్రదేశంలో ఒక కాలంలో ఉండిందే గాని అదే ప్రదేశంలో ఇంకొక కాలంలో లేదు. కాబట్టి ఒక ప్రదేశంలో ఉన్నది అంటేనే ఒక కాలంలో ఉందని అర్థం. కాలంలో దేశంలో ఏదైతే ఉందో అది మార్పు చెందుతూ ఉంటుంది. అది అంతే కదా ఆయన, పరిమితం కదా. ఒక దేశంలో ఉందంటే ఒక ప్రదేశంలో ఉందని అర్థం. ఒక ప్రదేశంలో పరిమితమైనటువంటి ప్రదేశంలో ఉందంటే ఒక కాలంలో ఉందని అర్థం. అంతేనా? మరి ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేనప్పుడు పోయిందని అర్థం. అలా పోవడం అనేది మార్పు చెందుతూ పోతుందని అర్థం. కాబట్టి కాలంలో ఏదైతే ఉందో అది కాలంలో కరిగిపోతూ ఉంటుంది. దేశంలో ఏదైతే ఉందో అది దేశంలో తరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలా తరిగిపోతూ కరిగిపోతూ ఉండేటువంటివి ఒక దశలో లేనివవుతాయి. అందుకని అవన్నీ అనిత్యాలు. ఎప్పుడు ఉండేదైతే నిత్యం, ఇలా ఉంటూ పోతూ ఉండేటువంటివి అనిత్యాలు. నిత్యో నిత్యానాం, నిత్య అనిత్యానాం, అనిత్యానాం వినాశినాం మధ్యే నిత్య అవినాశి ఇది. అనిత్యానాం మధ్యే నిత్య, వినాశినాం మధ్యే అవినాశి. కాబట్టి ఇవన్నీ ఇలా మార్పు చెందుతూ పోతూ ఉండినా తనలో ఏం మార్పు లేనిది. ఇవి ఇలా మార్పు చెందడానికి కారణమైంది. ఇవి ఇలా మార్పు చెందడానికి కారణమైంది. ఏది ఉండడం వల్ల ఇవి మార్పు చెందుతూ ఉన్నాయో? అసలు అదే లేదనికి ఇది మార్పు చెందే అవకాశమే లేదు. కనుక ఇవి మార్పు చెందడానికి కూడాను ఏదైతే ఆధారమయ్యుందో, ఇవి పోతూ ఉండినా ఏది పోకుండా ఉందో, పోయే వాటితో పోకుండా ఏది ఉందో, పోయేవి ఉన్నప్పుడు ఏది ఉందో, పోయేవి పోయినా ఏది ఉందో, పోయే వాటికి ఆధారమై ఏది ఉందో అది నిత్యం. దేశానికి పరిమితం కానిది, కాలానికి పరిమితం కానిది. అన్నీ పోతున్నా మిగిలి ఉండేటువంటి వాటిలో సత్తాగా ఏదుందో, స్ఫురణగా ఏదుందో. సత్తా స్ఫురణాత్మకం, ఇది ఇది ఎగ్జిస్టెన్స్ అదే. జ్ఞానమైనా అదే, సత్తా అయినా అదే. ఓకే, ఇప్పుడు ఒకటి పగిలిపోవచ్చు నాయన, కొండ పగిలిపోయింది, మట్టి ఉంది, అది సత్తా, అది సత్తా. కుండ పోయింది, నామరూపాలు, మట్టి ఉంది. కుండ కుండగా ఉన్నప్పుడు మట్టి మట్టి ఉంది కుండగా, కుండ పోయిన తర్వాత కూడా మట్టి ఉంది. అట్లాగే ఇక్కడ కూడాను అనిత్యానాం మధ్యే నిత్య,